ఆ స్వప్నావస్థ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వప్నావస్థ కేతి చేత్ జాగ్రత్త అవస్థాయాం యత్ దృష్టం యత్ శృతం తజ్జనిత వాసనాయ నిద్రా సమయే యః ప్రపంచః ప్రతీయతే సా స్వప్నావస్థా సూక్ష్మ శరీరాభిమానీ ఆత్మా తైజస ఇత్యుచ్యతే. స్వప్నావస్థ కా అంటే స్వప్నావస్థ అంటే ఏమిటి, స్వప్నావస్థ కేతి చేత్, స్వప్నావస్థ అంటే ఏమిటంటే కేతి చేత్ అంటే ఏమిటంటే స్వప్నావస్థ అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. జాగ్రత్త అవస్థాయా జాగ్రత్త అవస్థలో అంటే మేలుకున్నటువంటి సందర్భంలో యత్ దృష్టం యత్ శృతం దేన్నైతే చూస్తావో దేన్నైతే వింటావో ఏం చేస్తుంటాం మేలుకున్నటువంటి సమయంలో కళ్ళున్నాయి కాబట్టి అన్నిటినీ చూస్తూ ఉంటుంది, చెవులున్నాయి కాబట్టి అన్నిటిని వింటా ఉంటుంది. కాబట్టి ఎంత దృష్టం ఎంత శృతం జాగ్రత్త అవస్థాయ జాగ్రత్త అవస్థలో దేన్నైతే చూస్తుంటామో దేన్నైతే వింటుంటామో ఆ చూసి విన్నటువంటి వాటిట్లో కొన్ని ఏమవుతుందంటే తజ్జనిత వాసనాయ వాటిట్లో బాగా కొన్ని మన మనస్సులో ముద్రలు పడిపోతాయి. ఆ ముద్రలనే వాసనలు అని అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక చూస్తే ఒక వస్తువుని కనుక చూస్తే కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళకి ఆ వస్తువు మీద ఉన్నటువంటి ప్రీతి చేత లేదా ద్వేషం చేత ఆ వస్తువుకు సంబంధించినటువంటి విషయం ముద్ర పడిపోయింది. మీకు ఎన్నాళ్ళ నుంచో చాలా కాలం నుంచి కనపడకుండా ఉన్నటువంటి మిత్రుడు ఈరోజు కనపడ్డాడు అనుకోండి, అతనితో మాట్లాడతారు ఎంతో ఆనందంగా ఉంటారు. అదేమవుతుందనంటే మీ మనసులో ఒక ముద్రగా పడిపోయింది, అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. అతడు శత్రువుని చూశారు, వాడి మొహం చూడకూడదని అనుకున్న తర్వాత ఇప్పుడు వాడు కనపడ్డాడు, వద్దనుకున్నా సరే తర్వాత వాడు గుర్తుకొస్తానే ఉంటాడు. ఇటు ముద్రలు అంటారు. అంటే మనం చూస్తాం వింటాం అన్ని బాగానే ఉన్నాయి, కానీ చూసినటువంటి విషయాల్లో విన్నటువంటి విషయాల్లో కొన్ని ఏమవుతాయనంటే మన మనస్సులో ముద్రగా పడిపోతుంటాయి అనమాట. వాటినే ఇక్కడ వాసనలు అన్నారు. కాబట్టి చూసినటువంటి విన్నటువంటి వాటి వల్ల తజ్జనిత వాటి వల్ల పుట్టినటువంటి వాసనలు వాసనాయ ఆ పుట్టినటువంటి వాసనలు నిద్రా సమయే మనం నిద్రపోయిన తర్వాత ఈ ప్రపంచ ప్రతీయతే ఒక ప్రపంచాన్ని చూపిస్తాయి. ఆ చూపించేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో సా అది స్వప్నావస్థ, అది స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే ఏమిటో మనకు తెలుసు, రాత్రిపూట మనం ప్రపంచాన్ని చూస్తాం, ఈ ప్రపంచానికి సంబంధం లేదు, అక్కడ వేరే ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచమే స్వప్నావస్థ. సూక్ష్మ శరీరాభిమాని సూక్ష్మ శరీరాన్ని అభిమానించుకున్నటువంటి ఆత్మ, ఇక్కడ స్వప్నావస్థలో సూక్ష్మ శరీరాన్ని అభిమానించుకుంటుంది ఆత్మ, ఆ సూక్ష్మ శరీరంలో కూర్చుంటుంది ఆత్మ, అలా కూర్చొని ఉన్నటువంటి ఆత్మని తైజస ఇతి ఉచ్యతే తైజసుడు అంటారు. ఇంతకుముందు విశ్వడు అన్నారు, ఇప్పుడేమో ఈ సూక్ష్మ శరీరంలో కూర్చున్నటువంటి ఆత్మని తైజస్సుడు అన్నారు. ఎందుకన్నారో మనం తర్వాత తెలుసుకుందాం. జాగ్రత్త అవస్థలో ఆత్మ చైతన్యం స్థూల శరీరం ద్వారా వ్యక్తమవుతుంది, అంటే మాట్లాడటం నడవటం పనులు చేయటం చూడటం వినటం మొదలైనటువంటి స్థూల శరీర కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జాగ్రత్త అవస్థలో మెలుకుగా ఉన్నటువంటి సమయంలో. అయితే స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పటికీ స్థూల శరీరం బాగా అలసిపోయి స్తబ్దంగా పడి ఉంటుంది. ఎందుకంటే పగలంతా పనిచేసేది స్థూల శరీరం కదా, ఈ స్థూల శరీరం పనిచేసిన తర్వాత ఇది అలసిపోద్ది. చాలా మందికి ఒక విషయం తెలియదు, మనకి స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు ఉన్నాయి, స్థూల శరీరం ముందు అలసిపోద్ది సూక్ష్మ శరీరం తర్వాత అలసిపోద్ది, అంటే దానికి అలుపు తక్కువ దీనికి అలుపు ఎక్కువ. ఇప్పుడు మనకి భూమి ఉందనుకోండి, వేడికి బాగా వెంటనే చప్పున వేడెక్కుద్ది, అదే నీరుందనుకోండి లేటుగా వేడెక్కుద్ది చాలా లేటుగా. ఎండాకాలంలో భూమి ఉందనుకోండి కాలు పెడితే మండిపోతూ ఉంటుంది, ఆ సమయంలో నీళ్ళల్లో కాలు పెట్టండి ఏముండదు. కానీ తెల్లవారి వేకువజామున స్నానానికి వెళ్తారు కొంతమంది, ఆ వెళ్ళినప్పుడు నీళ్లు వెచ్చగా ఉంటాయి. ఎందుకని అంటే నిన్న పగటి వేడి అంతా ఇప్పుడు పీల్చుకొని ఉంటుంది నీళ్ళకి, అంటే చప్పును చల్లారి చప్పును వేడెక్కేది భూమి అయితే లేటుగా ఆలస్యంగా చల్లారి ఆలస్యంగా వేడికి ఆలస్యంగా చల్లారేటువంటిది నీరు. అదేవిధంగా ఇక్కడ కూడా శరీరము మనస్సు రెండు కష్టపడుతుంటాయి. ఇప్పుడు పగలు మనం పనిచేస్తున్నప్పుడు శరీరము కష్టపడతా ఉంటుంది, మనస్సు కష్టపడతా ఉంటుంది. అయితే ఎవరికైనా సరే ముందుగా శరీరం అలసిపోద్ది, తర్వాతనే మనస్సు అలసిపోద్ది. శరీరం అలసిపోయిన తర్వాతనేమో శరీరం చప్పగా పడి ఉంటుంది, మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసు కూడా అలసిపోయింది అనుకోండి, శరీరము మనస్సు రెండు పోతే అప్పుడు గాఢ నిద్ర రెండు పోయిన తర్వాత. ఇది మనకు ప్రతిరోజు ఉన్నటువంటిది. రెండు పనిచేస్తుంటే జాగ్రత్త అవస్థ, స్థూల శరీరం పనిచేయకుండా సూక్ష్మ శరీరం పనిచేస్తా ఉంటే స్వప్నావస్థ, రెండు పనిచేయకపోతే గాఢ నిద్రావస్థ. కాబట్టి స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పటికీ స్థూల శరీరం అలసటతో స్తబ్దంగా పడి ఉంటుంది, అప్పుడు సూక్ష్మ శరీరం పనిచేయటం ప్రారంభిస్తుంది. సూక్ష్మ శరీరం అంటే మనస్సే. సూక్ష్మ శరీరం చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా పైకి కనిపించేటువంటివి కావు, కేవలం మనస్సులో కల్పించటమే. సూక్ష్మ శరీరం చేసేటువంటి పనులు మనసులో కల్పించుకోవటమే. అయితే మనసు ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకొని ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది, అందులో తనను కూడా సృష్టించుకుంటుంది. ఇప్పుడు మన అసలు రూపం మన యొక్క దేహమేమో అక్కడ మనసు మీద పడి ఉంటుంది, కానీ స్వప్నంలో తిరిగేటువంటి దేహం అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మనసు సృష్టించింది. మరి స్వప్నంలో నువ్వు చూసేటువంటి ఇతర దేహాలు వాటిని నీ మనసే సృష్టించింది. మరి స్వప్నంలో నువ్వు ఒక కొండనో పర్వతాన్ని చూసావనుకో, అది ఎవరు సృష్టించారు? అది మనసే సృష్టించింది. ఓ నదో సముద్రమో చూసావనుకో, అది ఎవరు సృష్టించారు? దాన్ని మనసే సృష్టించింది. ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకో, ఎవరు సృష్టించారు? మనసే సృష్టించింది. అంటే ఈ స్వప్న ప్రపంచం మొత్తాన్ని, చూచేదాన్ని చూడబడేదాన్ని మొత్తాన్ని కూడా ఎవరు సృష్టించారంటే ఈ మనస్సే సృష్టించింది. ఈ మనసత్వ ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచంలో తన యొక్క ప్రతిరూపం, అంటే ఆ మనసు సృష్టించినటువంటి ప్రతిరూపం అలా తిరుగుతూ ఉంటుంటుంది, ఏదేదో పనులు చేస్తూ ఉంటుంది, ఏవో కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు భయాలు పొందుతూ ఉంటుంది, కాసేపు దుఃఖిస్తూ ఉంటుంది, కాసేపు ఆనందిస్తూ ఉంటుంది. స్వప్నంలో ఈ అనుభవాలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. స్వప్నం అనేటువంటిది ఒకటి ఉంది, ఆ స్వప్నంలో ఎక్కడెక్కడి నుంచో ఏవేవో విషయాలన్నీ మనకు కనపడతా ఉన్నాయి. ఒకప్పుడు మనం అంటుంటాం, ఏమంటే అసలు నేను కనీసం ఇట్లాంటిది ఊహించను కూడా ఊహించలేదండి, నాకు అలాంటి కళ వచ్చిందంటాం. కొంతమందికి అనుకున్నటువంటివే వస్తూ ఉంటాయి, కొంతమందికి అప్పటి ఆలోచనలు ఆ రోజు ఆలోచనలు ఆ రోజు చూసినటువంటి విన్నటువంటివి అవే వస్తూ ఉంటాయి, కొంతమందికి అసలు అవి రావు ఎప్పటికో తెలియదు. అంటే అర్థం ఏంటంటే నీవు చూసినవి కాని నువ్వు విన్నటువంటివి కాని, అంటే మెలకువలో ఉన్నప్పుడు, మెలకువలో ఉన్నప్పుడు నువ్వు చూసినటువంటివి నువ్వు విన్నటువంటివి. జాగ్రత్తావస్థాయా యత్ శృతం యత్ దృష్టం, జాగ్రత్తావస్థలో నువ్వు ఏవైతే చూచావో ఏవైతే విన్నావో, ఏ రకమైనటువంటి కోరికలు నీకున్నాయో, ఏ తీరని కోరికలు ఉన్నాయో, లేకపోతే అణిచివేయబడినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏ రకమైనటువంటి అనుభవాలు ఉన్నాయో, అవన్నీ కూడా వాసనలుగా ముద్రపడతాయి, నీ మనస్సులో వాసనలుగా ముద్రపడతాయి. ఇప్పుడు శరీరం కాస్త అలిసి నిద్రపోయేటప్పుడు ఈ మనసు ఇంకా అలవదు కదా, దానికి కాస్త ఓపుకుంది, పనిచేసేటువంటి ఓపుకుంది. అందుకని అది ఏం చేస్తుంది, దాంట్లో ఏ ముద్రలు అయితే పడి ఉన్నాయో ఆ ముద్రలకి అనుగుణంగా ఓ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అంటే ఈ ముద్రలన్నీ కలిసి ఒక రూపాన్ని సృష్టించుకుంటాయి, ఆ రూపాన్ని సృష్టించుకుండి అది స్వప్నంలాగా సాక్షాత్కరిస్తుంటుంది అన్నమాట. అయితే అక్కడ కనిపించేటువంటి ఆ వాసనలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ రోజు నువ్వు పొందినటువంటివే కావక్కర్లా, అవి ఎప్పుడు పొందినటువంటివైనా కావచ్చు, అసలు ఈ జన్మలో కాకుండా ఏ జన్మలో పొందిన అయినా కూడా కావచ్చు. ఇప్పుడు నువ్వు అలా బజార్కి వెళుతూ ఒక కొత్త కారు చూసావు, ఆ కారులో ఒక వ్యక్తి దర్జాగా వెళుతూ ఉన్నాడు. ఆహా, కారు ఉన్నటువంటి వాడు ఎంత దర్జాగా ఉంటాడు మనకు తెలుసు, అంత దర్జాగా వెళుతూ ఉంటే నువ్వు చూసావు, నీకు కూడా అనిపించింది, అబ్బా నాకు కూడా కారులో తిరగాలి. ఎందుకంటే అలాంటి కోరిక ఇంతకు ముందు కూడా ఉంది, ఇప్పుడు చూసిన తర్వాత ఆ కోరిక ఒక్కసారిగా తెల్లుంకింది, ఆ తెల్లుంకి ఆ తర్వాత దాని గురించి అబ్బా ఎందుకండి ఈ జన్మ, అసలు సుఖాలు భోగాలు అనిపించిన జన్మ ఎందుకు, అసలు అలాంటి కారు లేకపోతే ఇంకా ఎందుకు అసలు మన బ్రతుకు అని ఇలా ఏదో నీకు అలా అనిపించింది. కానీ కారు కొనడానికి కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కానీ కావలసినటువంటి ఆర్థిక స్తోమత నీకు లేకపోవచ్చు. అలా ఉన్నప్పుడు దాని గురించి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంటావు, సరే రాత్రి అయింది నిద్రపోయావు. ఈ నిద్రపోయినప్పుడు ఇప్పుడు నీవు కోటీశ్వరుడివి, దర్జాగా నాలుగు కార్లు కొన్నావు. ఆ నాలుగు కార్లలో ఆఫీసుకు పోయేటప్పుడు ఒక కారు, ఎక్కడికైనా టూర్కు పోయేటప్పుడు ఒక కారు, ఏదైనా స్నేహితులతో ఎక్కడికైనా పోయేటప్పుడు ఒక కారు, ఇట్లా వాడుకుంటా ఉన్నావు. లేదా కార్లు అమ్ముకునే వ్యాపారస్తుడుగానే పుడతావు. ఎందుకనంటే రోజు కారులు చూస్తూ ఉండాలి. దీనికంతటి కారణం ఏమిటంటే అదిగో ఆ ముద్ర, ఆ కారుని, ఆ కారు నడిపేటువంటి వాడిని చూసి నీలో వచ్చినటువంటి ఆలోచనలు నీలో ముద్రలుగా పడ్డాయి. కాబట్టి ఈ స్వప్నం వచ్చింది. ఎవరు తయారు చేశారు ఈ స్వప్నాన్ని? మనసు తయారు చేసింది. మనసు తయారు చేయటానికి దానికి మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పగలు చూసినటువంటి, విన్నటువంటి విషయాలు, వస్తువులు, ఆలోచనలు వాటికి సంబంధించి అన్నమాట. అలాగే ఒక కుర్రవాడు, 10 సంవత్సరాల కుర్రవాడు ఉన్నాడు. బజార్కి వచ్చి అలా బజార్లో ఏదో పని మీద వెళుతున్నాడు. అలా వెళుతూ వెళుతూ ఉంటే అప్పుడే ఆ ఊరికి ఒక సర్కస్ వస్తే వాళ్ళు ప్రచారం కోసం ఏనుగులు తీసుకొని బజార్కి వచ్చారు. ఓ పెద్ద పెద్ద ఏనుగులు అంబారీ కట్టుకొని దాని మీద మావటి వాడు కూర్చొని అదో తిరుగుతూ ఉన్నారు. గంటలు కట్టుకొని గంటలు వాయించుకుంటా ఏనుగులు వస్తా ఉన్నాయి. ఆ ఏనుగులు చూస్తున్నాడు వీడు. ఆ ఏనుగు చూస్తుంటే ఇంతవరకు ఎప్పుడు చూడాల ఏనుగు, అమ్మో ఎంత ఉంది ఏనుగు అని అనుకున్నాడు. ఆ ఏనుగును చూసినటువంటి ఆశ్చర్యం వాడి మనసులో ముద్రపడిపోయింది. సరే కొంతసేపట్లో దాంతో పాటుగా తిరిగాడు. మరి వాడికి ఇంట్లో చెప్పినటువంటి పని ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆమె ఎర్ర చీర కట్టుకొని పోతా ఉంది. ఆ ఎర్ర చీర కట్టుకొని పోతా ఉంటే అది వీడి కంట్లో పడ్డది. కంట్లో పడితే ఆ ఎరుపు రంగు ఆ కంట్లో పడేటప్పటికల్లా అబ్బా అని అనుకున్నాడు. అది ఒక ముద్ర పడిపోయి. సరే ఇంకొంత దూరం పోయాడు, తిరిగి వస్తా ఉన్నాడు ఇంటికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఒకడెవడో సిగరెట్ నోట్లో పెట్టుకొని రింగులు రింగులుగా పొగ వదులుతా ఉన్నాడు. ఇది చూశాడు, అట్లా నిలబడి చూశాడు. ఎందుకంటే అటు రింగులు రింగులుగా వదలటం వాడికి ఏదో ఆశ్చర్యంగా ఉంది, ఇదే మొదటిసారి చూడటం, అందుకని వాడు ముద్ర పడిపోయాడు. ఇప్పుడు ఏం పడ్డాయి వీడికి? ఓ ఏనుగును చూశాడు, ఎర్రచీర కట్టుకున్నటువంటి ఆమెను చూశాడు, ఆ తర్వాత సిగరెట్ పొగలు పొగలుగా వదులుతూ ఒకడు కనిపించాడు. సరే అయిపోయింది. ఈ మూడు వాటిలో బాగా ముద్రలు పడిపోయినాయి. రాత్రి నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత వాడికి కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఏనుగు ఎర్రచీర కట్టుకుని సిగరెట్ తాగుతుందంట. అది వాడికి వచ్చినటువంటి కళ. అయితే ఇది ఎవరు సృష్టించారు? దీన్ని మనసు సృష్టించింది. ఎందుకంటే మనసులో పడ్డటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రలన్నీ కలిసి ఒక రకమైనటువంటి కథని, ఒక రకమైనటువంటి స్క్రీన్ ప్లే తయారు చేసింది. తయారు చేసి దాని ప్రకారం అక్కడ కళ అనేటువంటిది వచ్చింది. అయితే మనసు ఇవన్నీ ఊహించాలంటే శక్తి కావద్దు, కావాలి కదా. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? అది ఆత్మ నుంచే వస్తున్నది. ఆత్మ నుంచే. ఏ శక్తి వచ్చినా, ఎవరికి వచ్చినా, ఏ ఇంద్రియానికి వచ్చినా ఆత్మ నుంచి రావాల్సిందే. అంటే ఆత్మ మనసు అనేటువంటి వేషాన్ని వేసుకొని ఒక నాటకాన్ని రాసుకుంది. ఏమిటి ఆ నాటకం? దేన్ని ఆధారంగా చేసుకొని రాసుకుంది? మనం కూడా ఏదైనా కథ రాయాలంటే మనకి ఎక్కడో జరిగింది చూస్తేనో, ఏదన్నా మనకి అనుభవంలో ఉన్నదో, మన బజార్లో ఎక్కడన్నా జరిగినటువంటిదో, దానికి చిలవల పలవల గురించి ఒక కథ రాస్తాం అనమాట. అలాగనే మనసు ఏం చేస్తుందంటే మేల్కొన్నటువంటి అవస్థలో ఏదైతే చూచిందో, ఏదైతే విన్నదో, ఏ జ్ఞాపకాలైతే మనస్సులో ముద్ర పడిపోయినాయో, ఏ అనుభవాలైతే మనస్సులో ఉన్నాయో, వాటి ఆధారంగా కథను రాసుకొని అదే డైరెక్ట్ చేస్తూ అదే అన్ని పాత్రలు ధరించి నాటకాన్ని బాగా రక్తిగట్టిస్తుంది. అలా నాటకాన్ని రక్తిగట్టించి ఆ నాటకంలో తానొక పాత్రధారి అయి రకరకాలైనటువంటి అనుభవాలు పొందుతుంది. అయితే ఈ అనుభవాలు కానీ వాటి యొక్క ఫలితాలు కానీ అన్ని కూడా ఆ మనస్సు అనేటువంటి ఆ ముసుక్కే కానీ ఆత్మకు కాదు. ఎందుకని? ఆత్మ మనసు అనేటువంటి ముసుగేసుకొని చేసిందనమాట. కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా ముసుక్కే, అంతే తప్ప ఆత్మకు కాదు. చూడండి మీరు ఒక ఉదాహరణ. రామారావు రాత్రి రాజు వేషం వేశాడు నాటకంలో. వేసిన తర్వాత అందులో అంటున్నాడు, నా రాజు, నా రాజ్యం, నా ప్రజలు అని అంటున్నాడు. ఆహా, సరే, బ్రహ్మాండంగా డైలాగులు బాగున్నాయి, జనం చప్పట్లు కొట్టారు, అన్ని బాగానే ఉన్నాయి. ఇంతకీ రాజ్యానికి కర్త రామారావా, ఆ వేషమా? వేషమే. రామారావుకి ఏ రాజ్యం ఉంది? తెల్లారి పొద్దునే కిళ్ళి బొంకు మీద కూర్చుంటాడు. కాబట్టి ఆ రాజ్యం, నా రాజ్యం, నా రాజ్యం, నా ప్రజలు అంటున్నాడే ఎవరు? ఆ వేషం. అంతేగాని రామారావు గారు. రాజ్యం రామారావుదా, వేషానిదా? వేషానిదే. రామారావుకి ఏ రాజ్యం లేదు. కాబట్టి ఆత్మ యొక్క చైతన్య శక్తితో మనస్సు ఈ స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకొని ఏమి చేసినా, ఏమి అనుభవించినా కర్త, భోక్త, చేసేది అనుభవించేది మనస్సే గాని ఆత్మ కాదు. మరి ఆత్మ ఏం చేస్తుంది? సాక్షిగా ఉంటుంది. ఆత్మ అవస్థాత్రయ సాక్షి అంటే ఆత్మ కేవలం సాక్షిగా ఉంటుంది. ఈ కథంతా నడిపేటువంటిదంతా కూడా మనస్సు కాబట్టి కేవల సాక్షిగా ఉండేది. కేవల సాక్షి అంటే ఏమిటంటే ఇలా చెయ్యమని కాని, మనసుకి ఇలా చెయ్యమని కాని, ఇలా చెయ్యొద్దని కాని, ఇలా కథను సృష్టించమని కాని, లేదా ఇదిగో ఈ ఉన్నాయి దీంతో ఒక కథ రాయమని కాని ఇలా ఏమీ చెప్పదు, ఏమీ నిర్ణయించదు, ఏమీ చెయ్యదు, ఏమీ చెప్పదు. కేవలం జరిగేదాన్ని చూస్తూ ఉంటుంది. అందువల్ల ఆత్మ అనేటువంటిది కేవలం సాక్షి మాత్రమే. ఇలా సూక్ష్మ శరీరంలో ఉండి దానిని అభిమానించుకున్నటువంటి ఆత్మ జీవరూపంగా ఎక్కడుంటుందని అంటే కంఠస్థానంలో ఉంటుంది. ఇందాక కంటిలో ఉంటుంది, ఇంకా చెప్పాలంటే కుడి కంటిలో ఉంటుంది, ఇప్పుడు కంఠస్థానంలో ఉంటుంది. సూక్ష్మ శరీరంలో కూర్చున్నటువంటి ఆత్మ కంఠస్థానంలో ఉంటుందన్నమాట. అలా ఉండి ఈ మొత్తాన్ని కూడా తెలుసుకుంటా ఉంటుంది, అన్ని చూస్తూ ఉంటుంది. మరి అలా చూస్తూ ఉండేటువంటి దాన్ని ఏమన్నారు? తైజస్సుడు అన్నారు. ఈ ఆత్మకి ఇక్కడ పేరేం పెట్టారంటే తైజస్సుడు అన్నారు. ఎందుకనండి తైజస్సుని పెట్టారు? తైజస్సుడు అని అంటే తేజస్సు గలవాడు అని అర్థం. తేజస్సు అని అంటే శక్తి, అలాగనే జ్ఞానం, రెండు ఉంటాయి. తేజస్సులు అంటే వేడి వెలుగు ఉన్నట్టుగా శక్తి జ్ఞానం రెండు ఉంటాయి. శక్తి వలనేమో ప్రపంచాన్ని సృష్టిస్తుంది, జ్ఞానం వలనేమో దానిని చూస్తూ అనుభవాలు పొందుతుంది. కాబట్టి శక్తి జ్ఞానం ఈ రెండూ ఉన్నటువంటి వాడు గనక ఆ జీవుణ్ణి అక్కడ తైజస్సుడు అన్నారు. ఈ ప్రకారంగా ఈ తైజస్సుడు ఎక్కడుంటాడు? కంఠంలో ఉండి ఈ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు.